ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు నమస్కారం. ఈ రోజు మన చేను కబుర్లు కార్యక్రమంలో డ్రమ్ సీడర్ తో దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతిని తెలియజేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు మీ ముందుకొచ్చారు.
ఇటీవల కాలంలో వరి సాగు ఖర్చు బాగా పెరిగింది. కూలీలపై ఖర్చు పెరగడం, కూలీలు సకాలంలో లభ్యం కావడం కష్టంగా మారింది. తరచుగా వచ్చే వర్షాభావ పరిస్థితుల వలన సకాలంలో వరి నాట్లు వేయలేకపోతున్నారు. కొన్ని పరిస్థితుల్లో సకాలంలో నీరందక ముదురు నారు నాటుట లేదా నారు దెబ్బతినడం వల్ల నాట్లు సకాలంలో పడక వరి పంట దిగుబడులు తగ్గడం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సాగు ఖర్చు బాగా తగ్గించుకొని కూలీలు సమస్యను అధిగమిస్తూ సాంప్రదాయకంగా నారు పెంచే నాటేదానికి ప్రత్యామ్నాయ పద్ధతిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం క్షేత్రస్థాయిలో రైతుల పొలాలలో ఆచరణలోకి తీసుకువచ్చింది. దీని గురించి వివరాలు ఈ రోజు చేను కబుర్లు కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.
ఏందిరామన్న, నీ పొలంలో ఇంకా నాట్లేనట్టున్నావు.
ఏం చెప్పాలే మల్లన్న, ఈసారి ఇంకా వర్షాలే రాకపాయే, భూమి తడవకపాయే, నాట్లు ఎట్లేయాలనే.
అవురామన్న, ఈసారి నేను కూడా నాట్లేయకుండా వర్షం కోసం చూస్తున్నా. అయినా మనం అనుకుంటే వర్షాలు అత్తాయా? ఏంది, మన రాదలే మంచిగా లేవు. పొట్టగుడి కోసం ఎట్లనో గట్లా పండియాలే, తప్పదు కదా.
మరేం చేద్దామే, నీళ్లు లేకుండా వరి ఎట్లా నాటుదామే? పొలం దున్నుదామంటే కూలీలు కూడా కరువు అయిపోయే.
అవునే, నేను మొన్న వార్తలలో ఒక విషయం విన్నా, అది మనకు వనకత్తది అనుకుంటా.
ఏం విషయం మళ్ళన్న? అది
మన జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు నాట్లేయకుండా దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతి ఒకటి కనిపెట్టారట. దాని గురించి మనం కూడా కొంచెం తెలుసుకుంటే పనికత్తదేమోనే.
ఇదేదో మంచిగానే ఉన్నది, గాని దాని గురించి మనం ఏడ తెలుసుకోవాలి.
అదేం పెద్ద పని కాదే రామన్న, మన జిల్లా మార్కెట్ యార్డ్ల ఏరోక కేంద్రం ఉంటది కదా, ఆడ తెలుసుకోవచ్చట.
మరైతే రేపు చీకట్లనే పోదాం.
గట్లనే రామన్న, రేపు పొద్దుగాలనే పోదాం, కలుద్దాం ఇక నేను.
సరే మల్లన్న.
అమ్మా, జర మాకు కొంచెం వరి గురించి చెప్పేటోళ్ళు ఏడుంటారో చెప్తావా?
తప్పకుండా అండి. ఇదిగో కనిపించే పచ్చ బిల్డింగే ఏరువాక కేంద్రం, అందులోకి వెళ్ళి మీకు కావాల్సింది అడగండి, చెప్తారు.
మంచిదమ్మా. నమస్తే మేడం, నా పేరు మల్లన్న.
నా పేరు రామన్న మేడం.
నమస్కారం, నా పేరు డాక్టర్ సింధురెడ్డి, చెప్పండి.
మేడం, ఏం చెప్పమంటారు, ఈ ఏడు వర్షాలు ఇంకా రాకపాయే, భూమి ఏమో దడవకపాయే, నాట్లు ఎట్లేయమంటారు? మరి మా బతుకు బండి లాగాలంటే ఎట్లనో గట్లా వరి వండియాలే కదా, దాని గురించి ఏమన్నా చెప్తారని మీ దగ్గరకు వచ్చినాం.
అవునా, అట్లనా, తప్పకుండా నేను మీకు సాయం చేస్తాను.
మేడం, మీ యూనివర్సిటీ వాళ్ళు నాట్లు వేయకుండా నేరుగా విత్తే పద్ధతి కనుక్కున్నారంట కదా, దాని గురించి కొంచెం చెప్తారా మేడం?
తప్పకుండా రామన్న, ఎందుకు చెప్పను, మీ కొరకేగా మేం పరిశోధన చేసేది. సరే చెప్తాను, వినండి. ఈ మధ్య వర్షాలు సరిగా రాక కూలీలు కూడా లేక వరిలో దిగుబడి చాలా తగ్గిపోయింది. దీనిని నివారించడానికి నాట్లతో పని లేకుండా నేరుగా విత్తే పద్ధతిని రైతుల కొరకు కనుగొన్నాం.
మరి మేడం, ఈ పద్ధతి ఎసొంటి రకం నెలలైనా పనికొస్తదా?
మన చౌడు, క్షారము, ఆమ్లము తప్ప సాధారణంగా వరిని సాగు చేసే అన్ని నేలల్లో పనికొత్తది. మీ దిగులు చెందకండి.
మేడం, మా దిగులంతా ఖర్చు కోసమే, ఏమైనా ఖర్చు ఎక్కువ అవుతుందంటారా ఇట్లా?
లేదు మల్లన్న, అస్సలే ఎక్కువ కాదు. మామూలు పద్ధతితో పోలిస్తే ఇందులో ఖర్చు తగ్గుతుంది.
అదెట్లా మేడం?
చెప్తా వినండి. ఈ పద్ధతిలో ఒక ఎకరానికి విత్తడానికి 10 నుండి 15 కిలోలు సరిపోతుంది. దాంతో మీకు 15 నుంచి 20 కిలోలు ఆదా అవుతుంది. అంతేకాదు, ఒక ఎకరానికి విత్తడానికి 2 కూలీలు చాలు. ఇట్లా చేస్తే మీ కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పుడు అర్థమైందా ఖర్చు ఎట్లా తగ్గుతుందో?
అర్థమైంది మేడం.
మేడం, ఈ పద్ధతిలో ఏ రకాలు వేసుకోవచ్చు మేడం?
రైతుకి ఇష్టమైన ఏ రకమైన సాగు చేసుకోవచ్చు.
మేడం, మామూలుగా నాట్లు వేయడానికి, నేరుగా విత్తడానికి నీటి యాజమాన్యంలో ఏమైనా తేడా ఉంటదంటారా?
ఉంటది కదా. మనం మామూలుగా నాట్లు వేయడానికి పొలం ఎలా దున్నుతామో అలాగే దున్నాలి. కానీ ఇందులో నీరు నిల్వ ఉండకుండా, ముఖ్యంగా విత్తే సమయంలో నీరు నిల్వ ఉండకుండా బురద మాత్రమే ఉండేలా చూడాలి. ఎక్కువ నీళ్లు ఉంటే గండి కొట్టాలి.
మేడం, విత్తనాలను నానబెట్టాలా లేక అట్లనే వేయాలా?
నానబెట్టాలి కదా రామన్న.
అట్లనే మేడం, కానీ ఎంతసేపు నానబెట్టాలి?
24 గంటలు నానబెట్టాలి. వెంటనే వీటిని విత్తకూడదు. గుర్తుంచుకో, నానిన గింజలను ఒక గోనె సంచిలో వేసి మళ్ళీ 24 గంటలు ఉంచాలి. అప్పటికి ఇక విత్తనాలు మొలకెత్తుతాయి.
అట్లనా?
మేడం, మనకు విత్తనాలు విత్తడానికి ఎంత సమయం పడుతుంది అంటారు?
ఎక్కువేం కాదు మల్లన్న, 1 ఎకరా విత్తడానికి దగ్గర 2 గంటలు పడుతుంది. ఒక రోజులో 1 డ్రమ్ సీడర్ తో 3 ఎకరాల వరకు విత్తుకోవచ్చు.
మేడం, అన్ని మంచినే ఉన్నాయి గానీ ఈ కొత్తగా డ్రమ్ సీడర్ ఏంది?
మళ్ళా ఈ డ్రమ్ సీడర్ ఎట్లా వాడాలి మేడం?
నేను చెప్తా. మొలకెత్తిన విత్తనాలను విత్తే పరికరమే డ్రమ్ సీడర్. ఇందులో 4 ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 18 రంధ్రాలు ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలను ఈ డ్రమ్ముల్లో బాగా నిండుగా కాకుండా నింపి మూత బిగించాలి. ఈ డ్రమ్ సీడర్ ను 1 తాడుతో లాగితే ఒక్కో రంధ్రం నుంచి 5 నుంచి 8 గింజలు వరుసలో రాలుతాయి. దీనివల్ల మొలకెత్తే శాతం పెరుగుతుంది. రకాన్ని బట్టి, గింజలు రాలదాన్ని బట్టి రంధ్రాన్ని మూసుకోవాలి. ఈ డ్రమ్ సీడర్ వల్ల ఖర్చు తగ్గి అధిక లాభం వస్తుంది. కాబట్టి అందరు ఇదే వాడుతున్నారు.
అయితే మేము కూడా వాడతాం మేడం. ఈ పద్ధతిలో కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయని విన్నాను, మరి దీని గురించి నివారణ ఎట్లా మేడం?
మంచి ప్రశ్న అడిగావు రామన్న. ఈ పద్ధతిలో కలుపు మొక్క సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి నివారణ చర్యలు కూడా ఉన్నాయి. ఒకవేళ విత్తిన 3 నుండి 5 రోజుల లోపైతే ప్రెటిలాక్లోర్ మరియు సేఫ్నర్ మందును ఎకరాకు 600 మిల్లీలీటర్ నుంచి 800 మిల్లీలీటర్ వరకు పిచికారీ చేయాలి. లేదా విత్తిన 8 నుండి 10 రోజుల లోపైతే పైరజో సల్ఫ్యూరానిథైల్ అనే కలుపు మందును ఎకరాకు 80 నుంచి 100 గ్రాముల వరకు వాడొచ్చు. ఇవి రెండు గడ్డిజాతి కలుపు మొక్కలను నివారించుతుంది. లేదా విత్తిన 15 నుంచి 20 రోజుల లోపైతే సైహలోఫాప్ పి బ్యూటైల్ అనే కలుపు మందును ఎకరాకు 300 మిల్లీలీటర్ వాడుకోవచ్చు. ఒకవేళ మీ పొలంలో గనక వెడల్పు మరియు గడ్డిజాతికి సంబంధించిన కలుపు ఉన్నట్లయితే విత్తిన 15 నుంచి 20 రోజుల లోపు బిస్ పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 100 మిల్లీలీటర్ వరకు వాడుకోవచ్చు.
మేడం, మరి ఈ పద్ధతిలా పురుగుల తాకిడేమన్నా ఎక్కువ ఉంటదంటారా?
దీని గురించి చెప్పడానికి సస్యరక్షణ శాస్త్రవేత్త ఇక్కడికి వచ్చారు. ఆవిడ మీకు సమాధానం చెప్తుంది.
అట్లనే మేడం, నమస్తే.
నమస్కారం, నా పేరు డాక్టర్ గీర్వాణి. నేను సస్యరక్షణ శాస్త్రవేత్తను. నేను మీకు చెప్తాను, వినండి. ఈ పద్ధతిలో మొక్కలకు సాధారణంగా వరితో పోలిస్తే గాలి వెలుతురు ఎక్కువగా తాకడం వల్ల పురుగులు తెగుళ్లు తాకిడి తక్కువగా ఉంటుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ గమనిస్తే సిఫార్సు చేసిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
అట్లనే చేస్తాం మేడం. అన్ని చెప్పిండ్రు గానీ ఈ పొలం ఎట్లా తయారయ్యాలో చెప్పలేరు కదా మేడం, అది ఎట్లా చేయమంటారు?
సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారు చేసినట్లుగానే ఈ పద్ధతిలో కూడా తయారు చేయాలి. పెద్దగా ఉన్న పొలాన్ని చిన్న మడుగులుగా విభజించుకుంటే చదును చేయడానికి, నీరు పెట్టడానికి, విత్తనాలు చల్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
మేడం, మరి నాది ఇసుక నేల, నేనేం చేయాలి మేడం?
ఇసుక నేలల్లో విత్తాలనుకున్న రోజే ఆఖరి దమ్ము చేసి చదును చేసి పలుచటి నీటి పొర ఉండేలా చూసుకోవాలి.
మరి నా పరిస్థితి ఏంది మేడం, నాది బంక నేల.
నువ్వేం చేస్తావంటే మల్లన్న, చివరి దమ్ము చేసి చదును చేసిన మరుసటి రోజే విత్తేసే. విత్తే సమయానికి నీళ్లు లేకుండా చూసుకో మల్లన్న.
అట్లనే మేడం.
మేడం, ఈ పద్ధతిలో ఎటువంటి ఎరువులు వాడాలి మేడం?
దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం భాస్వరం ఎరువులు మరియు పొటాష్ ఎరువు వాడాలి. గుర్తుంచుకోండి, పొటాష్ ఎరువు మొత్తం వేయకూడదు. సిఫార్సు చేసిన దాంట్లో సగం మాత్రమే వేయాలి. దమ్ములో కానీ విత్తేటప్పుడు కానీ నత్రజనినిచ్చే ఎరువులు వేయకూడదు. అట్లా అని మొత్తమే వేయకుండా ఉండద్దు.
మేడం మరి నత్రజని ఎరువులు ఎట్లయ్యాలా?
దానిని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని విత్తిన 15 నుండి 20 రోజులకు, ఇంకో భాగాన్ని విత్తిన 40 నుండి 45 రోజులకు, మిగతా భాగాన్ని ముందుంచిన సగం పొటాష్ విత్తిన 60 నుండి 65 రోజులకు వేయాలి.
నీటి యజమాన్యం ఎట్లా మేడం?
శ్రీ పద్ధతి గురించి మీరు విన్నారు కదా, అందులో నీరు ఎలా పెట్టారో ఇందులో కూడా అలానే పెట్టాలి.
సరే సరే మేడం.
ఈ పద్ధతి ద్వారా మీకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది, కాబట్టి మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను.
తప్పకుండా పాటిస్తాం మేడం, మేమే కాదు మా ఊళ్ళో అందరికీ చెప్తాం పాటించమని.
మంచిది మేడం, ఇక మేము ఉంటాం.
మీకు దీని మీద ఏదైనా సందేహాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న మండల వ్యవసాయ అధికారిని కలవండి.
అట్లనే మేడం, నమస్కారం.
నమస్తే.
విన్నారుగా రైతన్నలు, డ్రమ్ సీడర్ నేరుగా వరి విత్తే కలిగే లాభాలు. మీకోసం ముఖ్యమైన లాభాలు మరొకసారి. విత్తనం ఎకరానికి 15 నుండి 20 కిలోలు ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజులు ముందుగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పికడం, నాట్లు వేసే పని ఉండదు, కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి 2,500 నుండి 3,000 వరకు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకోవచ్చు. కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పంటకాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశం ఉంది.
వచ్చే వారం మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకి వస్తాం. నమస్కారం.
రైతన్నా నువ్వు డ్రమ్ము సీడర్ వాడన్నా, విత్తనాన్ని ఆదా నువ్వు చేయన్నా, నీటిని పొదుపుగా వాడి శ్రమ భారం తగ్గించేసి ఇంకింకా లాభాలు పొందాలి నువ్వు రైతన్నా. అన్నా అన్నా రైతన్నా, డ్రమ్ము సీడర్ వాడన్నా, అన్నా అన్నా రైతన్నా, సమయం ఆదా చేయన్నా, రైతన్నా నువ్వు డ్రమ్ము సీడర్ వాడన్నా, విత్తనాన్ని ఆదా నువ్వు చేయన్నా, నీటిని పొదుపుగా వాడి శ్రమ భారం తగ్గించేసి ఇంకింకా లాభాలు పొందాలి నువ్వు రైతన్నా. వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
చేను కబుర్ల ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం క్రీడాకారులు మరియు వారి పోషణ. క్రీడాకారుల పోషణ అవసరాలు భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే వారి జీవన శైలికి అంటే వ్యాయామాలు, ఆటలు, యోగా చేయడానికి ఎప్పటికప్పుడు తక్షణ శక్తి అవసరం. క్రీడాకారులకు తాము క్రీడల్లో రాణించడానికి శిక్షణ ఎంత అవసరమో పౌష్టికాహారం కూడా అంతే అవసరం. ఇది క్రీడాకారుల ఆరోగ్యం, దేహ అభివృద్ధికి తోడ్పడుతుంది. కేవలం శరీర దారుఢ్యమే కాదు, మానసిక దారుఢ్యాన్ని కూడా సమకూరుస్తుంది. అందుకే పోషణ నిపుణులు క్రీడాకారులకు పౌష్టికాహార సూచనలు ఇచ్చేటప్పుడు 3 ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకుంటారు. అందులో మొదటిది చక్కని నైపుణ్యతను ప్రదర్శించడం కోసం, తొందరగా ఎప్పటికప్పుడు శక్తిని పొందడం కోసం. ఒకవేళ క్రీడలలో గాయపడినట్లయితే తొందరగా కోలుకోవడం కోసం. క్రీడాకారులు తమ పోషణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కొంచెం సమయం కేటాయించాలి, జాగ్రత్త వహించాలి మరియు కొన్ని నియమాలు పాటించాలి. మొదటిది, ప్రతి ఒక్క క్రీడాకారుడు తాము ఆటలకు వ్యాయామానికి కేటాయిస్తున్న సమయం, తీసుకుంటున్న ఆహారం ఒక పుస్తకంలో రాసుకోవాలి. క్రీడాకారులు మామూలు ఆటలలో 3,000 కెలోరీలు, ఎక్కువ శక్తిని కోల్పోయే ఆటలలో అంటే పరిగెత్తడం, లాంగ్ జంప్, హై జంప్ వంటి వాటికి 7,000 కెలోరీలు ఒక రోజులో తీసుకోవాలి. అదేవిధంగా తాము తీసుకుంటున్న ఆహారం ద్వారా అన్ని కెలోరీలు పొందుతున్నామో లేదో చూసుకోవాలి, దానికి తగిన విధంగా భోజనం తీసుకోవాలి. రెండోది, స్త్రీలకు పురుషులకు కెలోరీల విషయంలో పెద్ద వ్యత్యాసం ఉండదు, కానీ స్త్రీల శరీర ధర్మక్రియలకు అనుగుణంగా ఎక్కువ కాల్షియం, ఇనుము, విటమిన్ B12, ఫోలేట్ వంటివి గల ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు మాంసం, ఆకుకూరలు, పాలు, బెల్లం, నువ్వులు గల పదార్థాలు తీసుకోవడం మంచిది. జూనియర్ అథ్లెటిక్స్ కు అన్ని పోషకాలు సీనియర్ అథ్లెటిక్స్ తీసుకునే విధంగా ఉంటాయి, కానీ మాంసకృతుల విషయానికి వస్తే శరీర బరువును బట్టి తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి కిలో శరీర బరువుకు 2 గ్రాములు అవసరం. ఉదాహరణకు శరీర బరువు 50 కిలోలైనా 100 గ్రాములు మాంసకృతులు గల ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే జూనియర్ అథ్లెటిక్స్ అంటే 18 సంవత్సరాల లోపు వారు, స్త్రీలు పురుషులు 21 సంవత్సరం వరకు పెరుగుదల ఉంటుంది. కాబట్టి
మాంసకృతులు కండరాల పెరుగుదలకు, కండరాల పునరుత్పత్తికి అవసరం, మరియు రోజువారి క్రీడలకు, వ్యాయామానికి అవసరం. క్రీడాకారులు ఎలాంటి ఆహారం ఎలా తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో శిక్షణ దశలపై కూడా ఆధారపడుతుంది. పోషకాలు తీసుకునే విధానం మామూలు దశలో తక్కువగాను, పోటీలకు ముందు ఎక్కువగాను, పోటీ సమయంలో ఇంకా ఎక్కువగాను ఉంటుంది. ఈ విషయాన్ని క్రీడాకారులు బాగా గుర్తుంచుకోవాలి. కానీ ఏ దశలోనైనా సమతూలమైన ఆహారం అనగా పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగు పాలలో కలిగి ఉండాలి. ఇతర ప్రాంతాలలో పోటీలు జరిగినప్పుడు అక్కడి ఆహార విధానాలను ముందుగానే తెలుసుకోవాలి. వాటిని బట్టి తమ ప్రణాళికను రూపొందించుకోవాలి. అందువలన అక్కడ ఎలాంటి అసౌకర్యం ఉండదు. శరీరంలో నీరు, పొటాషియం, సోడియం, ఎలక్ట్రోలైట్లు వంటివి సమతాస్థితిలో ఉండేటట్లు చూసుకోవాలి. క్రీడల్లో రాణించడానికి శిక్షణ కోసం కోచ్ను ఏర్పాటు చేసుకున్నట్లే పోషక నిపుణులను కూడా ఎంపిక చేసుకోవాలి. ప్రతి ఒక్క ఆటల శిక్షణా కేంద్రంలో 3 పోషకాహార నిపుణులు ఉండేటట్లు చూసుకోవాలి. సాధారణంగా వ్యాయామం చేసేటప్పుడు 2% శరీర బరువు తగ్గుతుంది. ఒకవేళ 4% శరీర బరువు తగ్గినట్లయితే వడదెబ్బ, అలసట వచ్చే అవకాశం ఉంది. కాబట్టి క్రీడాకారులు ఎల్లప్పుడూ నీటిని ఎక్కువ త్రాగాలి. ఎక్కువ శక్తి కొరకు ఎక్కువ పిండి పదార్థాలు గల ఆహారం తీసుకోవాలి. శక్తి గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. ఇది గ్లైకోజన్ రూపంలో కండరాలు మరియు కాలేయంలో నిల్వ ఉంటుంది. తక్కువ పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు గ్లైకోజన్ రూపంలో ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. ఆటలు ఉదయం అయితే రాత్రి ఎక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు అన్నము, పప్పు, పాల పదార్థాలు తీసుకోవాలి. ఉదయం తక్కువ అల్పాహారం తీసుకోవాలి. ఉదాహరణకు చపాతీలు, ఒక పండు తీసుకోవాలి. ఒకవేళ ఆటలు సాయంత్రం అయితే అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనంలో ఎక్కువ పిండి పదార్థాలు గల ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు ఆకుకూరలు, పప్పులు, అన్నం, పాలు, పండ్లు మొదలైనవి. సాయంత్రం తక్కువ పిండి పదార్థాలు గల స్నాక్స్ అంటే చిరుతిండ్లు, జ్యూస్ తాగాలి. పోషకాహారం తీసుకోవడం వల్ల క్రీడాకారులకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మరియు వారి యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆటలలో క్రీడాకారులు ప్రతిభ, వారి యొక్క ఏకాగ్రత పెరుగుతుంది, అలసట తగ్గుతుంది. క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవడం వల్ల కష్టమైన శిక్షణలో కూడా శరీరం సహకరిస్తుంది. క్రీడాకారులు ఆహారం తీసుకునే విషయంలో ముఖ్యంగా 3 సూత్రాలు పాటించాలి. అందులో మొదటిది హైడ్రేషన్, రెండోది ఫ్లూయింగ్, 3 రికవరీ. మొదటిది హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఎల్లప్పుడు క్రీడాకారులు తమ శరీరాన్ని ద్రవస్థితిలో ఉంచుకోవడం. క్రీడాకారులకు నీరు అతి ముఖ్యమైనది. నీరు శరీర బరువులో 60% ఉంటుంది. శరీరం నీటిని నిల్వ చేసుకోదు. నీరు శరీరం నుండి చెమట మరియు మూత్ర రూపంలో బయటకు వెళ్తుంది. కాబట్టి నీటిని క్రీడాకారులు ఎక్కువగా తీసుకోవాలి. క్రీడాకారులు ఎల్లప్పుడూ చల్లని నీటిని త్రాగాలి. ఆటలు ఆడే ముందు, తర్వాత వెంట వెంటనే నీటిని త్రాగాలి. వ్యాయామానికి 2 గంటల ముందు 1/2 లీటర్ నీటిని తీసుకోవాలి. వ్యాయామం చేసే సమయంలో ప్రతి 1/2 గంటకు ఒకసారి 1/2 లీటర్ను తాగాలి. వ్యాయామం తర్వాత ఎంత బరువు తగ్గామో చూసుకొని అన్ని నీరు త్రాగాలి. ఉదాహరణకు 1 కిలో బరువు తగ్గితే 1 కప్పు నీళ్లు తాగాలి. ఆటల పోటీలు జరుగుతున్న సమయంలో శరీరం ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉండడానికి ఆటలకు ముందు చల్లని నీరు, గ్లూకోజ్, సోడియం పొటాషియంతో కూడిన నీరు త్రాగాలి. జరిగిన సమయంలో గ్లూకోజ్, పండ్ల రసాలు తాగాలి. ఆటలు అయిన తర్వాత కొబ్బరి నీరు, చెరుకు రసం, ప్రత్యేకంగా ఆటల కొరకు తయారు చేసిన పానీయాలు తీసుకోవాలి. 2 ఫ్లూయింగ్. కండరాల పెరుగుదలకు పిండి పదార్థాలు ముఖ్య ఇంధనం వంటిది. 60-90 నిమిషాలు వ్యాయామం చేసినట్లయితే శక్తి ఖర్చు అవుతుంది. తక్కువ పిండి పదార్థాలు గల ఆహారం తీసుకోవడం వల్ల తొందరగా అలసటికి గురి అవుతారు. కాబట్టి వ్యాయామానికి 3 గంటల ముందు 200-350 గ్రాముల పిండి పదార్థాలు తీసుకోవాలి. ఉదాహరణకు ఆలు, చపాతి, పాలు, రాగి మాల్ట్, అన్నం తీసుకోవాలి. వ్యాయామ సమయంలో ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. ఎప్పటికప్పుడు శక్తి అవసరం. అదేవిధంగా బ్లడ్ గ్లూకోజ్ నియంత్రణలో మరియు సమతాస్థితిలో ఉండేటట్లు చూసుకోవాలి. వ్యాయామం అయిన తర్వాత 100 గ్రాముల పిండి పదార్థాలు 30 నిమిషాలలోపు తీసుకోవాలి. 3 రికవరీ. రికవరీ అనగా ఒకవేళ ఆటలు ఆడినప్పుడు గాయాలవ్వడం, అలసిపోవడం వల్ల కండరాలు క్షీణిస్తాయి. కాబట్టి శరీరంలో ఉన్న గ్లైకోజన్ నిల్వలు తగ్గుతాయి. గ్లైకోజన్ అంటే గ్లూకోజ్ రూపంలో ఉన్న శక్తే. ఈ శక్తిని తిరిగి పొందడానికి పిండి పదార్థాలు గల ఆహారం మరియు నీరు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకున్నారు. ఇప్పుడు క్రీడాకారులు తీసుకోవాల్సిన పోషకాహారాలు మరియు ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకుందాం. మొదటిగా పిండి పదార్థాలు. ఇవి ఎక్కువ లభించే ఆహారం ఏంటంటే అన్నం, రాగి, జొన్నలు, ఆకుకూరలు మరియు పప్పులు. వీటిని ఎంత పరిమాణంలో తీసుకోవాలంటే 6 నుంచి 10 కిలోగ్రాములు తీసుకోవాలి. ఇక మాంసకృతుల విషయానికి వస్తే ఇవి ఎక్కువ లభించే ఆహార పదార్థాలు పప్పులు, మాంసం, పాలు, చేపలు మరియు గుడ్లు. ఇక కొవ్వుల విషయానికి వస్తే ఇవి ఎక్కువగా పాలు మరియు చేపలలో ఉంటాయి. కానీ వీటిని తక్కువ నుండి మాధ్యమం వరకు వ్యాయామాన్ని బట్టి తీసుకోవాలి. 1 గ్రాము కొవ్వులో 9 కెలోరీల శక్తి ఉంటుంది. ఇక నీటి విషయానికి వస్తే సాధారణంగా నీటిని 8 నుంచి 10 గ్లాసులు తీసుకుంటారు. కానీ క్రీడాకారులు 10 నుంచి 12 గ్లాసులు తీసుకోవాలి. తర్వాతి విభాగం విటమిన్లు. విటమిన్లలో మొదటిది విటమిన్ B1. దీనిని థయామిన్ అని కూడా అంటారు. థయామిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ముఖ్యంగా చిరుధాన్యాలు, వరి, రాగులు, జొన్నలు మరియు సజ్జలు. వీటిని మగవారు 1.2 మిల్లీగ్రాములు, ఆడవారు 1.11 మిల్లీగ్రాములు తీసుకోవాలి. విటమిన్లలో 2వది రైబోఫ్లేవిన్. ఇవి ఎక్కువ లభించే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు మరియు పాలు. వీటిని మగవారు 1.3 మిల్లీగ్రాములు, అదేవిధంగా ఆడవారు 1.1 మిల్లీగ్రాములు తీసుకోవాలి. విటమిన్లలో తర్వాతది B6. దీన్ని ఫెరిడాక్సిన్ అని కూడా అంటారు. ఫెరిడాక్సిన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు మాంసం, చేపలు, ఆకుకూరలు. వీటిని మగవారు 1.3 మిల్లీగ్రాములు మరియు స్త్రీలు 1.5 మిల్లీగ్రాములు తీసుకోవాలి. విటమిన్లలో తర్వాతది B12. దీనిని సైనోకోబాలమిన్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు చేపలు, మాంసం, గుడ్లు మరియు చిరుధాన్యాలు. దీనిని ఆడవాళ్లు మరియు మగవాళ్లు సమానంగా 2.4 మైక్రోగ్రాములు తీసుకోవాలి. తర్వాత విటమిన్ ఫోలికామ్లం. ఫోలికామ్లం ఎక్కువ లభించే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు, ఆకుకూరలు మరియు పండ్లు. దీనిని ఆడవాళ్లు మరియు మగవాళ్లు సమానంగా 400 మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత విటమిన్ సి. దీనిని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారు. ఇది ఎక్కువ లభించే ఆహార పదార్థాలు ఏంటంటే ముఖ్యంగా సిట్రస్ జాతులు, అంటే నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష మరియు టమాటో పండ్లు. విటమిన్ సిని మగవాళ్లు 90 మైక్రోగ్రాములు, ఆడవాళ్లు 75 మైక్రోగ్రాములు తీసుకోవాలి. ఇక విటమిన్ డి విషయానికి వస్తే విటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అంటారు. ఇవి ఎక్కువ లభించే ఆహార పదార్థాలు పాలు, రాగి, జొన్నలు మరియు గుడ్లు. విటమిన్ డిని మగవారు మరియు ఆడవారు 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోవాలి. క్రీడాకారుల పురుషుల విభాగంలో తీసుకోవాల్సిన ఆహార నమూనా ప్రణాళిక. అల్పాహార సమయంలో మిల్క్ షేక్, ఓట్ మీల్, అరటి పండ్లు తీసుకోవాలి. మధ్యాహ్నానికి ముందు 2 బ్రెడ్ ముక్కలు, 1 ఆరెంజ్ పండు, 4 గుడ్లు తీసుకోవాలి. మధ్యాహ్న భోజన సమయంలో అన్నంతో పాటు చికెన్ కూర, అదేవిధంగా కూరగాయల ముక్కల సలాడ్ తీసుకోవాలి. ఇక సాయంత్రంలో కొబ్బరి నీరు, పానీయాలు, పండ్ల రసాలు, ఉడకబెట్టిన గింజలు, పప్పులు తీసుకోవాలి. రాత్రి భోజనంలో చపాతి, చేపల కూర, ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు తీసుకోవాలి. ఇక స్త్రీల విషయానికి వస్తే అల్పాహారంలో 1 అరటిపండు, 1 కప్పు ఓట్ మీల్, 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష తీసుకోవాలి. మధ్యాహ్నానికి ముందు 1 కప్పు పాలు, అదేవిధంగా రాగి మాల్ తీసుకోవాలి. మధ్యాహ్న భోజన సమయంలో అన్నం, 1 కప్పు చికెన్, 1 కప్పు క్యారెట్ కర్రీ, 2 కప్పుల ఆకుకూరలు తీసుకోవాలి. సాయంత్రంలో 1 కప్పు పాలు, పండ్లు తీసుకోవాలి. రాత్రి భోజన సమయంలో అన్నం, ఆలు కర్రీ, 1 కప్పు చేపల కూర తీసుకోవాలి. క్రీడాకారుల్లో బాలికల విషయానికి వస్తే ఆహార నమూనా విషయాలు ఎలా ఉన్నాయంటే అల్పాహార సమయంలో 1 అరటిపండు, 1 కప్పు పాలు, 1 బ్రెడ్ ముక్క, 2 గుడ్లు తీసుకోవాలి. మధ్యాహ్నానికి ముందు ఉడకబెట్టిన శనగలు 1 కప్పు తీసుకోవాలి. మధ్యాహ్న భోజన సమయంలో 1 కప్పు అన్నం, చేపల కర్రీ 8 గ్రాములు, 1 కప్పు తోటకూర, అదేవిధంగా ఆలు కర్రీ కూడా తీసుకోవాలి. ఇక సాయంత్రంలో 1 చపాతీ ముక్క, 1 కప్పు పాలు, శనగలు తీసుకోవాలి. రాత్రి భోజన సమయంలో 1 పాస్తా, 1/2 కప్పు చికెన్, 1 ఆరెంజ్ పండు తీసుకోవాలి. క్రీడాకారుల విభాగంలో బాలుర ఆహార విషయానికి వస్తే అల్పాహారంలో 1/2 కప్పు ఓట్మీల్, 1/2 కప్పు ఆల్మండ్స్, 1/2 కప్పు కివీ పండ్లు, 230 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. మధ్యాహ్నానికి ముందు ఉడకబెట్టిన పల్లీలు, అదేవిధంగా శనగలు తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజన సమయంలో 1 కప్పు అన్నం, చేపల కర్రీ, 1/2 కప్పు కాలీఫ్లవరు, 1 కప్పు కూరగాయ ముక్కలు తీసుకోవాలి. ఇక సాయంత్రం విషయానికి వస్తే చిరుతిండ్ల విభాగంలో పాలు, పండ్లు తీసుకోవచ్చు. రాత్రి భోజన సమయంలో 1 కప్పు అన్నము, 1/2 కప్పు ఆలు కూర, చికెన్ కర్రీ తీసుకోవచ్చు.
ఇంతవరకు క్రీడాకారుల పోషణ గురించి విన్నారు కదా, మీరు కూడా ఈ సలహాలు పాటించి క్రీడల్లో మెరుగ్గా రాణించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.
విజ్ఞాన గణి శీర్షికకు స్వాగతం. ముందుగా గత వారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలు తెలుసుకుందామా? గత వారం మొదటి ప్రశ్న, ఏదైనా గాయం అయినప్పుడు కొద్దిసేపు రక్తస్రావం జరిగి తర్వాత ఆగిపోతుంది, అలా ఆగిపోవడానికి దోహదం చేసే విటమిన్ ఏది? సమాధానాలు ఏ కే విటమిన్, బి ఈ విటమిన్. దీనికి సరైన సమాధానం ఏ కే విటమిన్, ఎందుకంటే రక్తం గడ్డకట్టడం వలన రక్తస్రావం ఆగిపోతుంది, అందుకు దోహదం చేసేది కే విటమిన్. కనుక కరెక్ట్ జవాబు కే విటమిన్. కే విటమిన్ రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. శరీరంలో కాల్షియం అయాన్లను బంధిస్తుంది. రక్తం గడ్డకట్టాలంటే కాల్షియం అయాన్లు బంధింపబడవలసిందే. కాల్షియం బంధనం కే విటమిన్ లో 7 రక్తం గడ్డకట్టించే అంశాలను చలనపరుస్తాయి. కే విటమిన్లు లభించే ఆహార పదార్థాలు ఏంటంటే పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదలగు ఆకుకూరల్లోను, అవకాడా, కివి, ద్రాక్ష పండ్లలోను, అలాగే జంతు సంబంధ ఆహార పదార్థాలైన చేపలు, కాలేయం, మాంసం, గుడ్డు, వెన్న, జున్ను మొదలగు వాటిలో ఉంటుంది. గత వారం రెండవ ప్రశ్న, రక్తానికి ఎర్ర రంగునిచ్చే హెమోగ్లోబిన్ తయారు కావడానికి దోహదం చేసే విటమిన్ ఏది? సమాధానాలు ఏ బి విటమిన్, బి సి విటమిన్. సరైన సమాధానం బి సి విటమిన్, ఎందుకంటే హిమోగ్లోబిన్ అంటే హీమ్ గ్లోబ్లిన్ల కలయిక. హీమ్ అంటే ఇనుము. ఇనుము ఆహారంలో ఫెరిక్ రూపంలో ఉంటుంది. ఇది శరీరంలో శోషించబడాలంటే ఫెర్రస్ రూపంలోకి మార్చబడాలి. అందుకే సి విటమిన్ అవసరం. కాబట్టి ఆహారంలో ఇనుము కలిగిన పదార్థాలు తీసుకున్నప్పటికీ సి విటమిన్ లభ్యం కాకపోతే ఇనుము శోషించబడదు. కనుక సి విటమిన్ చాలా అవసరం. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు ఇనుము, మాంసకృతులు కలిగిన ఆహారంతో పాటు సి విటమిన్ పదార్థాలను కూడా తీసుకోవాలి. సి విటమిన్ అధికంగా లభ్యమయ్యే పదార్థాలు ఉసిరి, మునగాకు, జామ పండు, జీడి మామిడి పండు, క్యాప్సికం, క్యాబేజీ, కాకరకాయ, నారింజ రసం, టమాటోలను తీసుకోవాలి. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు శ్రీహితులు డాక్టర్ స్వరూప దోమల్గూడ, ప్రభాకర్ హన్మకొండ, చందు సిద్దిపేట్, వై నాగరాజు శ్రీకాకుళం. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కార్తిక్ కటారాం, శ్యామ్ కుమార్ అప్పాపురం, క్రాంతి తలాలంపూర్. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. విజేతలందరికీ చేను కబుర్ల తరపున అభినందనలు. దీప, మరి ఈ వారం ప్రశ్నలేంటి?
ఈ వారం మొదటి ప్రశ్న, బట్టలు చెమట వాసన రావడానికి కారణం ఏమిటి? సమాధానాలు ఏ సూక్ష్మక్రిముల క్రియ, బి చెమటలోని లవణాలు. ప్రశ్న మరొకసారి, బట్టలు చెమట వాసన రావడానికి కారణం ఏమిటి? సమాధానాలు ఏ సూక్ష్మక్రిముల క్రియ, బి చెమటలోని లవణాలు. ఈ వారం రెండవ ప్రశ్న, బట్టలు సూక్ష్మక్రిమరహితం చేసే సహజ వినాశనాలు ఏవి? సమాధానాలు ఏ ముక్కలు, బి సబ్బులు. ప్రశ్న మరొకసారి, బట్టలు సూక్ష్మక్రిమరహితం చేసే సహజ వినాశనాలు ఏవి? సమాధానాలు ఏ ముక్కలు, బి సబ్బులు.
ఈ వారం ప్రశ్నలు విన్నారు కదా శ్రోతలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492927422 నంబర్, మరొకసారి 9492927422కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.